తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. చేనుకబుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఈ చేనుకబుల కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము కదా. ఈ వారం మన చేనుకబులు చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకి వచ్చాం. ఈ రోజు మనం ఆముదం పంటను ఆశించే పురుగులు మరియు తెగుళ్ల సమగ్ర సస్యరక్షణ సాగు విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో పాత్రలు, పాత్రదారులుగా ఆముదం చెట్టుగా రమ్య, దాసరి మరియు రైతు స్నేహితురాలు శారదాగా సింధు, పొగాకు లద్దె పురుగుగా మరియు కొమ్మ మరియు కాయతలుచు పురుగుగా సాయనవత, రసం పీల్చే పురుగుగా మరియు వ్యవసాయ అధికారిగా సాయ కార్తిక్, మిరిట్ బగ్గా మరియు రైతుగా నితిన్.
నమస్కారం, నేను ఆముదం మొకని. ఈ రోజు నా గొప్పదనం మీ అందరికీ చెప్పబోతున్నాను. నన్ను ఎక్కువగా యాసంగి కాలంలో పండిస్తారు. మన రాష్ట్రంలో సుమారు 25 నుండి 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తారు. 1 హెక్టార్ కు 633 కిలోల దిగుబడి ఇస్తాను. తెలుసా, నాలో 3 జాతులున్నాయి. ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఇంకొకటి ఆముదం. నాకులు పొడవైన 5 కొనలు కలిగి అరచేయిలా ఉంటుంది. నాలానే నా చిటి తమ్ముడు ఆకులు చిన్నవిగా ఉంటాయి. నా నూనెలో చాలా ఔషధ గుణాలున్నాయి. నేను ఆయుర్వేదంలో ఉపయోగపడతాను. నా పుష్పగుచ్చంలో ఆడభాగాలు పైకి మరియు మగభాగాలు కిందికి అమర్చి ఉంటాయి. నులిపురుగులు, మలబద్ధకం నివారణ కోసం నా నూనెను విరివిగా వాడుతారు. ఇంకా నా నూనెతో మర్దన చేస్తే కీళ్ళనొప్పులు కూడా తగ్గుతాయి. నా నూనెను గాలి మోటార్లలో కందెనలాగా ఉపయోగిస్తారు. ఎవరది అంత పగలబడి నవ్వుతున్నారు? ఇందులో నవ్వడానికి ఏముంది? ఇంతకి ఎవరు మీరంతా?
అప్పుడే మర్చిపోయావా మమ్మల్ని? మేమంతా నీ శత్రు పురుగులం. నేనెవరో తెలుసా? నేను దాసరి పురుగుని. నన్ను నామాల పురుగు అని కూడా అంటారు. నేను ఆకుపచ్చని గుండ్రని గుడ్లను విడిగా 1 నుంచి 10 వరకు నీ ఆకుల పైన పెడతాను. నేను బూడిద రంగులో ఉండి పక్కలకు ఎరుపు ముదురు గోరుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి పక్కలకు తెలుపు రంగు చారులుగా ఉంటాను. నేను నీ ఆకులపై అర్ధచంద్రుడి ఆకారంలో తిరుగుతాను.
నువ్వు ఎలా ఉంటే నాకేంటి?
అదే విషయానికి వస్తున్నా. నేను నిన్నెలా నాశనం చేస్తానో చెబుతా విను. నేను మొదట నీ ఆకులను ఆశించి రంధ్రాలు ఏర్పరిచి తింటాను. నా జాతి ఉగ్రత ఎక్కువైనప్పుడు నీ ఆకులన్నింటినీ తినేసి కేవలం కాడలను మాత్రమే మిగులుస్తాను. ఇంకా నేను ఎక్కువగా ఆగస్టు నుంచి అక్టోబర్ మాసం వరకు పంటపై ఆశించి నష్టాన్ని కలగజేస్తాను. అందుకే రైతుకి నేనంటే చాలా భయం.
అబ్బో, నువ్వు ఒక్కదానివే కాదు, నేను నీకన్నా ఎందులోనూ తక్కువ కాదు.
ఇంతకి నువ్వెవరమ్మా?
నేను పొగాకు లద్దె పురుగుని. రైతుకి దాసరి పురుగే కాదు, నేనంటే కూడా చాలా భయం. నేను నీ ఆకులపై 100 కొద్ది గుడ్లను గుంపులుగా పెట్టి వాటిపై గోధుమ వర్ణం గల నువ్వుతో కప్పుతాను. నా కింది భాగం లేత గోధుమ రంగు కలిగి మెడ మీద ప్రాముఖ్యంగా కనిపించే నల్లటి మచ్చలతో శరీరం అంతా సన్నని లేత రంగు గీతలు కలిగి ఉంటాను. మేము తొలి దశలో గుంపులుగా ఆకుల క్రింద భాగంలో చేరి పత్రహరితానికి గీకి తింటాము. తరువాత దశలో ఆకులపై రంధ్రాలు ఏర్పరిచి జల్లెడాకులుగా మారుస్తాను. పగటి పూట మేమంతా కలిసి రైతులకు కనబడకుండా మట్టి పల్లల కింద లేదా నరల్లో దాగుని రాత్రి వేళల్లో పంటని ఆశించి నష్టాన్ని కలుగజేస్తాము. మేము సెప్టెంబర్ మాసంలో ఆశించడం మొదలుపెట్టి అక్టోబర్ మరియు నవంబర్ నెలలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాను. ఎందుకో మిరిట్ బక్కి ఎంత నవ్వొస్తుంది?
మీరిద్దరు కేవలం ఆకులని మాత్రమే ఆశిస్తారు, కానీ నేను అలా కాదు. నేను మొగ్గ దశలో పంటను ఆశించి రసం పీల్చడం వలన మొగ్గలు వాడిపోయి రాలిపోతాయి లేదా గింజలు పట్టకుండా ఎండిపోతుంది. నేను కాయలు ఏర్పడినప్పటికీ గింజ అభివృద్ధి చెందనివ్వను. నేను బెట్టు పరిస్థితిలో ఎక్కువగా ఆశిస్తాను.
ఇంతలో ఈ సంభాషణ చాటుగా వింటున్న కొమ్మ మరియు కాయ తొలచు పురుగు ఇంకా రసం పీల్చే పురుగు వీటి దగ్గరికి వచ్చాయి.
ఇంకా మీరు ఒకరే తక్కువయ్యారు ఇక్కడ.
వచ్చిందమ్మా వయ్యారి ఇంత పెద్ద పేరు పెట్టుకుని.
ఇంతకీ దీని పేరేంటి?
నా పేరు కొమ్మ మరియు కాయ తొలచు పురుగు. నా పేరు మాత్రమే పెద్దది కాదు, నేను పంటకు కలిగించే నష్టం కూడా పెద్దదే. నా ఉధృతి పుష్పించే దశ నుండి పంట పూర్తి కాలం వరకు ఉంటాను. నేను ముఖ పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది, తరువాత కాయలోకి వెళ్లి నష్టపరుస్తాను. నేనే కాదు నాతో పాటు నా మిత్రుడు రసం పీల్చే పురుగు కూడా నీకు నష్టపరుస్తాడు.
ఆగు మిత్రమా, నా గురించి నేనే చెబుతా. నేను ఆశించిన ఆకులు ముడతలు పడి పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి. నేను పగటి ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు నా ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
ఇంతలో దాసరి పురుగు అటుగా వస్తున్న రైతుని చూసి ఇలా అంటుంది.
అందరూ దాకోండి, రైతన్న మన వైపే వస్తున్నాడు, రైతన్న కనపడకుండా దాకోండి. చూడు రైతన్న, నువ్వు లేవని ఇవన్నీ నన్ను ఎలా ఏడిపిస్తున్నాయో, తొందరగా వచ్చి నన్ను వీటి నుండి కాపాడు. చూడు చూడు, ఈ పురుగులు నాకు కింది భాగంలో దాకుంది, అక్కడ చూడు కొన్ని భూమి లోపల దాకున్నాయి.
అయ్యయ్యో, ఏంటి నా పొలం ఇట్లయింది? ఈ ఏడాదైనా నేను పెట్టిన పెట్టుబడి నాకు వస్తుందో రాదో.
అయ్యో, నీకు నా మాటలు వినిపించవు కదా.
ఇంతలో అటుగా వెళ్తున్న శారద కృష్ణయ్యను దిగులుగా ఉండడం చూసి అతని దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది.
ఏందయ్యా కృష్ణయ్య, ఏదో సోచాయిస్తున్నావు?
ఏం లేదు శారద, నా పొలాన్ని రకరకాల పురుగులు ఆశించి నాశనం చేస్తున్నాయి. నాకు ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. ఏదైనా పరిష్కారం ఉంటే నువ్వైనా చెప్పు శారద.
అయ్యో నువ్వేం భయపడకు కృష్ణయ్య, నాకు తెలిసిన వ్యవసాయ అధికారి ఒకరున్నారు, ఆ సార్ గారిని కలుద్దాం.
అలాగే శారద, వెళ్దాం పద.
సరే సరే పోదాము, ఇవాళ సాయంకాలం అయింది, రేపు పొద్దుగాలనే వెళ్దాం.
కృష్ణయ్య శారద కలిసి ఆ తర్వాత రోజు వ్యవసాయాధికారిని కలవడానికి వెళ్లారు.
నమస్తే సారు.
నమస్తే శారద, ఏంటి విశేషం, ఇలా వచ్చావు?
ఇతను నా స్నేహితుడు కృష్ణయ్య సారు.
నమస్కారం సారు.
నమస్తే కృష్ణయ్య.
ఇతను ఈసారి పొలంలో ఆముదం పంట వేశాడు ఎక్కువ దిగుబడి రావాలని, కానీ ఆ పొలంలో పురుగుల సంఖ్య ఎక్కువయ్యి పంటని నాశనం చేస్తున్నాయి. వాటిని ఎలా నివారించాలో కొంచెం మా కృష్ణయ్యకు వివరంగా చెప్పండి సారు.
గట్లనా, నేను మీకు తప్పకుండా చెప్తాను, కానీ నేను ఒక్కసారి నీ పొలాన్ని పరిశీలించాలి.
గట్లనే సారు, ఎప్పుడు వస్తారు సారు మా పొలానికి?
ఇప్పుడే వెళ్దాం పద కృష్ణయ్య.
ఆఫీసర్ రైతు శారద కలిసి కృష్ణయ్య పొలం దగ్గరికి వెళ్లారు.
చూడండి సారు నా పొలం పరిస్థితి.
ఆఫీసర్ సారు, మీరైనా ఈ పురుగుల బారి నుండి నన్ను కాపాడండి, మీకు కూడా నా గోడు వినబడదు కదా.
చూడు కృష్ణయ్య, ఆముదం ఆశించే పురుగుల్లో దాసరి పురుగు, కొమ్మ మరియు కాయ తొలచు పురుగు, పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగు, మెరిట్ బగ్ ఎక్కువగా వస్తాయి.
గట్లనా సారు, అయితే ఈ పురుగులే నా పంటని నాశనం చేసినట్టు ఉన్నాయి, వీటిని ఎలా నివారించాలి సారు?
ఎప్పుడైనా సరే కొమ్మ మరియు కాయ తొలచు పురుగు నివారించడానికి పంట పూత దిశలో ఉన్నప్పుడు ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుకి పురుగు ఉధృతిని బట్టి ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా అసిఫెట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. మెరిట్ బగ్ కి మొగ్గ ఏర్పడే దిశలో ముందు జాగ్రత్త చర్యగా ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పుష్పగుచ్చాలు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
ఇంకా మిగతా పురుగులను ఎలా నివారించాలి సారు?
ఆ విషయానికే వస్తున్నా కృష్ణయ్య. ఇకపోతే దాసరి పురుగుకి మైక్రోప్లెటిస్ పరాన్న జీవి, దీన్నే గూటం పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు ఈ పురుగుపై ఆశించి అదుపులో ఉంచుతుంది. తొలి దశలో పరాన్న జీవికి హాని చేయని వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో ఎకరాకు 8 నుంచి 10 పక్షి స్థావరాలు అమర్చాలి. పురుగు ఉధృతిని బట్టి అసిఫెట్ 75 SP 1.5 గ్రాములు లేదా థయోడికార్ 1.5 గ్రాములు మరియు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జీవ సంబంధ కీటకనాశినైన బాసిల్లస్ తురేంజెన్సిస్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రొఫినోఫాస్ 2 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అలాగే సారు,
ఇంకా పొగాకు లద్దె పురుగుకేమో ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. కాంతి ఉచ్చును కూడా ఏర్పరచుకోవచ్చు. పురుగు తొలి దిశలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువైనప్పుడు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి 5 కిలోల వరి తవుడు, 500 గ్రాముల బెల్లం, 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును ఉపయోగించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా కృష్ణయ్య?
ఇంత బాగా చెప్పినా కూడా సందేహాలు ఉంటాయా సారు? నాకు చాలా బాగా అర్థమైంది సారు. ఇంకోటి, ఆముదంలో వచ్చే వ్యాధుల గురించి జర వివరించండి సారు.
ఆ విషయానికే వస్తున్నా కృష్ణయ్య. ఆముదం పంటల్లో కొన్ని తెగుళ్లు కూడా వస్తాయి, అవి కూడా పంటను చాలా రకాలుగా నాశనం చేసి దిగుబడి రాకుండా చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి బూజి తెగులు, ఎండు తెగుళ్లు మరియు మొలక కుళ్ళు తెగుళ్లు.
అవునా సారు, వాటిని ఎలా గుర్తుపట్టాలి మరియు ఎలా నివారించాలి సారు?
బూజి తెగులు వచ్చినప్పుడు కాయల కాయలపై దూది పింజల లాంటి బూడిద పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకిన కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతాయి. దీన్ని పరిష్కరించాలంటే 1 మిల్లీలీటర్ ప్రొపికోనోజాల్ లేదా 1 గ్రామ్ కార్బండెసిమ్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. బూజు తెగులు రావడానికి అనుకూల పరిస్థితులు. గెలలు కాయలు ఏర్పడే సమయంలో గాలిలో తేమ శాతం 90 ఉన్నప్పుడు మరియు రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉన్నప్పుడు లేదా ఎడతెరిపి లేకుండా 5 నుంచి 6 రోజులు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
మిగతా 2 తెగుళ్లను కూడా ఎలా నివారించాలో చెప్పండి సార్.
ఎండు తెగులు పంట నాశించినప్పుడు మొక్కలు వడలిపోయి ఆకులు రాలిపోతాయి. కాండం చీల్చి చూస్తే తెల్లని బూజు కనిపిస్తుంది. ఈ రకం తెగులు వచ్చినప్పుడు 1 గ్రామ్ కార్బండెసిమ్ 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదల దగ్గర నీళ్లను తడపాలి. ఎండు తెగులు రావడానికి అనుకూల పరిస్థితులు. ఈ తెగులు పంట విత్తిన 20 నుంచి 60 రోజుల దశలో నీళ్ల ద్వారా సంక్రమిస్తుంది. ఒకే పంటను ఎక్కువ కాలం అదే పొలంలో సాగు చేయడం వల్ల ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. అలానే ములక కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఆకులపై లేత రంగు పెద్ద మచ్చలు ఏర్పడి అడుగున తెల్లని శీలీంద్రపు పెరుగుదల ఉంటుంది. ములక కుళ్ళు తెగులు రావడానికి అనుకూల పరిస్థితులు. విత్తన శుద్ధి చేయకుండా ములకెత్తిన తర్వాత ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనిని అరికట్టాలంటే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడపాలి.
అలాగే కృష్ణయ్య, వివిధ మాసాల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి కూడా నీకు చెప్తున్నాను విను. ఏప్రిల్ మాసం యాసంగి ఆముదం కోత మరియు నూర్పిడి. మే నెల ముందస్తు వానాకాలం ఆముదం కోసం దుక్కి తయారు చేసుకోవాలి. జూన్ నెల వానాకాలం ఆముదం విత్తనాలు 2 జూలై లోపు విత్తుకోవాలి. ఎరువుల మోతాదులో సన్నభాగం నత్రజని, మొత్తం భాస్వరం మరియు పొటాష్ దుక్కిలో వేయాలి. జూలై మాసం విత్తిన 40 నుండి 60 రోజుల వరకు కలుపు యజమాన్యం చేయాలి. విత్తిన 30 రోజుల లోపు మొలక తెగులు గమనించినట్లయితే తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఆగస్టు నెల గుంటక సహాయంతో అంతర్ కృషి మరియు వరుసలలో మొక్కల మొదళ్లపైకి మట్టిని ఎగదోయాలి మరియు మిగిలిన సగభాగం నత్రజనిని పైపాటుగా వేయాలి. 60 రోజుల వరకు ఎండు తెగులు సోకినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. ఆగస్టు 2 నుండి నవంబర్ వరకు దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగు ఆశించడం జరుగుతుంది. కనుక తగు నివారణ చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్ నెల వానాకాలం ఆముదం పంట సమయంలో అధిక వర్షపాతం మరియు తుఫాను సూచనలు ఉన్నట్లయితే బూజు తెగులు సోకకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో యాసంగి ఆముదం కోసం దుక్కి తయారు చేసుకోవాలి. అక్టోబర్ నెల యాసంగి ఆముదంను 2 లోపు విత్తుకొనుట ఎరువుల మోతాదులో సగభాగం నత్రజన్ని, మొత్తం భాస్వరం మరియు పొటాష్ ను దుక్కిలో వేయాలి. వానాకాలం ఆముదంను మొదటిసారి కోత కోయాలి. నవంబర్ నెల యాసంగి ఆముదంలో 40 నుండి 60 రోజుల వరకు కలుపు యజమాన్యం మరియు అంతర కృషి మరియు వరుసలపై మొక్క మొదల్లోకి మట్టిని ఎగదోయాలి. విత్తిన 30 రోజుల్లోపు మొలక తెగులు గమనించినట్లయితే తగు నివారణ చర్యలు చేపట్టాలి. డిసెంబర్ నెల వానాకాలం ఆముదంను 2వ సారి కోత కోయాలి. యాసంగి ఆముదంలో 12 నుండి 15 రోజుల కోసారి నీటి యాజమాన్యం చేయాలి మరియు మిగిలిన సగభాగం నత్రజనిని పైపాటుగా వేయాలి. 60 రోజుల వరకు ఎండు తెగులు సోకినట్లయితే నివారణ చర్యలు చేయాలి. జనవరి నెల యాసంగి ఆముదంలో దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగు ఆశించడం జరుగుతుంది. కనుక తగు నివారణ చర్యలు తీసుకోవాలి. యాసంగి ఆముదంలో మొగ్గ పుష్పించే దశ మరియు కాయ పూరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా నీరు ఇవ్వాలి. వానాకాలం ఆముదం కోత మరియు నూర్పిడి చేయాలి. ఫిబ్రవరి నెల యాసంగి ఆముదం మొదటిసారి కోత కోయాలి. మార్చి నెల యాసంగి ఆముదంను 2వ సారి కోత కోయాలి.
బాగా అర్థమైంది సారు.
ఇక నేను పోయేస్తా కృష్ణయ్య, ఏమైనా సందేహాలుంటే మళ్ళీ కబురు పెట్టు.
గట్లనే సారు, చాలా ధన్యవాదములు.
ఇప్పుడు పురుగులు తమలో తాము ఇలా అనుకుంటున్నాయి. రైతన్న ఆఫీసర్ చెప్పిన పద్ధతులను అన్నిటినీ సక్రమంగా పాటిస్తాడని నమ్ముతున్నాం.
హమ్మయ్యా, ఇప్పుడు ఈ పురుగుల నుండి నేను విముక్తురాలని అయ్యాను. ఇక నేను బాగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాను.
ఇది ఇవాల్చి కార్యక్రమం. మళ్ళీ మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మేము సామాజిక విజ్ఞాన కళాశాలలో 4వ సంవత్సరం చదివే విద్యార్థులం. వ్యాఖ్యాతులుగా నందిని, మాళవిక. ఈనాడు ఎండాకాలంలో ద్రవ పదార్థాల వాడకం మరియు వాటి ప్రాముఖ్యత అనే అంశం గురించి సంభాషణ రూపంలో తెలియజేయడానికి మీ ముందున్నాం. శ్రోతలు, వేసవికాలం వచ్చేసింది. ప్రతి ఋతువు మాదిరిగానే ఈ ఋతువులోనూ మనల్ని వేధించే వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. మరి ఈ సమస్యల గురించి తెలియజేయడానికి మరియు వాటి పరిష్కారాలను తెలియజేయడానికి మన ముందున్నారు మాళవిక గారు. మాళవిక గారు, నమస్కారం.
నమస్కారం. శ్రోతలందరికీ నమస్కారం. ఎండాకాలంలో
చికెన్ పాక్స్ వంటి అనేక రకాల వైరల్ ఫీవర్లు రావడం సర్వసాధారణం. అందువల్ల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవిలో తినే ఆహారం, ఇతర ఋతువులలో తినే ఆహారం చాలా భిన్నంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నిర్జలీకరణ ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో నిర్జలీకరణ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మాళవిక గారు, నిర్జలీకరణ అంటే ఏమిటి?
నిర్జలీకరణం అంటే మీ శరీరానికి అవసరమైనంత నీరు లేనప్పుడు నిర్జలీకరణం జరుగుతుంది. తగినంత నీరు లేకుండా మీ శరీరం సరిగ్గా పనిచేయదు. మీ శరీరం నుండి ఎంత ద్రవం లేదు అనేది మీ శరీరానికి అవసరమైనంత నీరు లేనప్పుడు నిర్జలీకరణం జరుగుతుంది. తగినంత నీరు లేకుండా మీ శరీరం సరిగ్గా పనిచేయదు. మీ శరీరం నుండి ఎంత ద్రవం లేదు అనే దానిపై ఆధారపడి మీరు తేలికపాటి, మితమైన లేదా తీవ్రమైన నిర్జలీకరణాన్ని కలిగి ఉండవచ్చు.
మాళవికా గారు, నిర్జలీకరణకి కారణాలు ఏమిటో తెలపగలరా?
చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడం, మూత్ర విసర్జన చేయడం మరియు కన్నీళ్లు మరియు లాలాజలం ద్వారా ప్రతిరోజు మీ శరీరం నుండి నీటిని కోల్పోవడం సాధారణం. సాధారణంగా మీరు ద్రవాలు త్రాగడం మరియు నీటిని కలిగి ఉన్న ఆహారం తినడం ద్వారా కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేస్తారు. మీరు చాలా నీరు పోగొట్టుకుంటే లేదా తగినంత ద్రవాలు తీసుకోకపోతే మీరు నిర్జలీకరణానికి గురవుతారు. అతిసారం నిర్జలీకరణం మరియు సంబంధిత మరణాలకు అత్యంత సాధారణ కారణం. పెద్ద ప్రేగు ఆహార పదార్థాల నుండి నీటిని గ్రహిస్తుంది మరియు అతిసారం దీనిని జరగకుండా నిరోధిస్తుంది. శరీరం చాలా నీటిని విసర్జిస్తుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. మరో కారణం వాంతులు. ద్రవాలు నష్టానికి దారితీస్తుంది మరియు నీటిని తాగడం ద్వారా భర్తీ చేయడం కష్టతరం చేస్తుంది. ఇంకొక కారణం చెమట. శరీరం యొక్క శీతలీకరణ యంత్రాంగం గణనీయమైన నీటిని విడుదల చేస్తుంది. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం మరియు తీవ్రమైన శారీరక శ్రమ చెమట నుండి ద్రవం నష్టాన్ని మరింత పెంచుతుంది. అదేవిధంగా జ్వరం చెమటను పెంచుతుంది మరియు రోగిని నిర్జలీకరణం చేయవచ్చు. ప్రత్యేకించి అతిసారం మరియు వాంతులు కూడా ఉంటే నిర్జలీకరణ ఎక్కువ ఉంటుంది. ఇంకొక కారణం మధుమేహం. అధిక రక్త చక్కెర స్థాయిలు పెరిగిన మూత్ర విసర్జన మరియు ద్రవం నష్టానికి కారణమవుతాయి.
శ్రోతలు కారణాలు విన్నారు కదా, మరి ఇప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
నిర్జలీకరణ లక్షణాలు ఎలా ఉంటాయంటే తేలికపాటి లేదా మితమైన నిర్జలీకరణ సంకేతాలు ఇవి: దాహం, పొడి లేదా అంటుకునే నోరు, పెద్దగా మూత్ర విసర్జన చేయలేదు, ముదురు పసుపు విసర్జన, పొడి చల్లని చర్మం, తలనొప్పి, కండరాల తిమ్మిరి.
మరి తీవ్రమైన నిర్జలీకరణ సంకేతాలు ఎలా ఉంటాయి మాళవిక గారు?
తీవ్రమైన నిర్జలీకరణ సంకేతాలు మూత్ర విసర్జన చేయడం లేదా చాలా ముదురు పసుపు మూత్రం కలిగి ఉండటం, చాలా పొడి చర్మం, తల తిరిగినట్లు అనిపిస్తుంది, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, మునిగిపోయిన కళ్ళు, నిద్రపోవడం లేదా శక్తి లేకపోవడం, గందరగోళం లేదా చిరాకు, మూర్చపోతున్నట్టు ఉంటుంది. పిల్లలు మరియు చిన్నపిల్లలకు లక్షణాలు పెద్దవాళ్ళ కంటే భిన్నంగా ఉంటాయి. పొడి నోరు మరియు నాలుక, ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రావు, పల్లపు కళ్ళు, బుగ్గలు, పుర్రె పైభాగంలో మృదువైన మచ్చ, నిద్రపోకపోవడం, శక్తి లేకపోవడం లేదా చిరాకు.
నిర్జలీకరణ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉందంటారు మాళవిక గారు?
ఎవరైనా నిర్జలీకరణానికి గురవుతారు, కానీ కొంతమందికి అసమానత ఎక్కువగా ఉంటుంది. శిశువులు మరియు చిన్నపిల్లలు తీవ్రమైన విరోచనాలు మరియు వాంతులు కలిగి ఉంటారు మరియు వారు అధిక జ్వరం నుంచి ఎక్కువగా నీటిని కోల్పోతారు. వారికి దాహం వేస్తుంది అని లేదా వారి సొంత పానీయం పొందాలని చిన్నవాడు మీకు చెప్పలేడు. మరియు వృద్ధులు తరచుగా దాహంతో ఉన్నారని గ్రహించలేరు. వారు ఇకపై బాగా తిరగలేకపోతే వారు సులభంగా పానీయం పొందలేరు లేదా వైద్య పరిస్థితుల కారణంగా తగినంత ద్రవాలు తీసుకోలేరు. జలుబు లేదా గొంతు నొప్పితో బాధపడుతున్న వ్యక్తులు తినడానికి లేదా త్రాగటానికి ఇష్టపడరు. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వ్యక్తులు వ్యాధి నియంత్రణలో లేనట్లయితే వాళ్ళ చాలా మూత్ర విసర్జన చేయవచ్చు. వారు నీటి మాత్రలు వంటి మందులను కూడా తీసుకోవచ్చు. ఇది వాటిని తరచుగా వెళ్లేలా చేస్తుంది. వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో బయట చురుగ్గా ఉండే వ్యక్తులు కొన్నిసార్లు వారి చెమట ఆవిరైపోనందున సమర్థవంతంగా చల్లబడలేరు. ఇది అధిక శరీర ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది మరియు ఎక్కువ నీరు అవసరం.
మాళవిక గారు, నిర్జలీకరణ వల్ల వచ్చే చిక్కులు ఏమిటో కాస్త తెలుపుతారా?
నిర్జలీకరణాన్ని తనిఖీ చేయకపోతే ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు: తక్కువ రక్త పరిమాణం, మూర్ఛలు, కిడ్నీ సమస్యలు, వేడిగాయం. శరీరంలో ద్రవ స్థాయిని తిరిగి నింపడం ద్వారా నిర్జలీకరణానికి చికిత్స చేయాలి. నీళ్లు, ద్రవాలు తీసుకోవడం ద్వారా ఇది చేయవచ్చు. దీనిని ఆర్ద్రీకరణ లేదా హైడ్రేషన్ అనవచ్చు.
మాళవిక గారు, మరి నిర్జలీకరణను నివారించడం ఎలా అంటారు?
నిర్జలీకరణను నివారించాలంటే ఆర్ద్రీకరణ అంటే హైడ్రేషన్ ముఖ్యమైనది. ఆర్ద్రీకరణ అనేది కోల్పోయిన ద్రవాన్ని, ముఖ్యంగా నీటిని, ఏదో ఒక దానిలో భర్తీ చేయడం. తరచుగా ద్రవాలు తాగడం ద్వారా కోల్పోయిన మానవ శరీరానికి నీటిని జోడించడం కోసం ఉపయోగిస్తారు. ఎవరైనా బాగా హైడ్రేటెడ్ అని మాట్లాడవచ్చు, అంటే వారి శరీరంలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఆర్ద్రీకరణ యొక్క నిర్వచనం దాని వ్యతిరేక పదమైన నిర్జలీకరణాన్ని పేర్కొనకుండా పూర్తి కాదు. ఏదైనా వస్తువు నుండి నీటిని తీసివేసినప్పుడు లేదా తగినంత నీటి సరఫరా లేనప్పుడు నిర్జలీకరణం సంభవిస్తుంది.
మాళవిక గారు, ఆర్ద్రీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ప్రతిరోజు తగినంత నీరు త్రాగటం చాలా కారణాల వల్ల ముఖ్యమైనది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి, కీళ్లను ద్రవ పదార్థంగా ఉంచడానికి, ఇన్ఫెక్షన్లు నివారించడానికి, కణాలకు పోషకాలను అందించడానికి మరియు అవయవాలు సరిగ్గా పనిచేయడానికి బాగా హైడ్రేటెడ్గా ఉండటం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సగటు స్త్రీకి రోజుకు 11 కప్పుల నీరు మరియు పురుషులకు 16 కప్పుల నీరు త్రాగటం నిపుణులు సిఫారసు చేస్తున్నారు. మరియు ఆ కప్పులన్నీ సాదా నీటి నుండి రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు కొన్ని పండ్లు లేదా కూరగాయలతో కాఫీ లేదా టీ నుండి రావచ్చు.
మాళవిక గారు, ఆర్ద్రీకరణ మనకు ఏ ద్రవాల నుండి లభిస్తుందంటారు?
ద్రవాలలో అధిక మూలాలు. మీరు కేవలం నీరు త్రాగడానికి కష్టపడితే పండ్లతో జ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. పండ్లు, కూరగాయలతో జ్యూస్ తయారు చేసి తాగితే శరీరంలో హైడ్రేషన్, విటమిన్లు, మినరల్స్ లభించడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మాళవిక గారు, ఆర్ద్రీకరణ మనకు ఏ ద్రవాల నుండి లభిస్తుందంటారు?
మీరు కేవలం నీరు త్రాగడానికి కష్టపడితే పండ్లతో జ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. పండ్లు, కూరగాయలతో జ్యూస్ తయారు చేసి తాగితే శరీరంలో హైడ్రేషన్, విటమిన్లు, మినరల్స్ లభించడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మంచినీళ్లు త్రాగాలి. శరీరంలో హైడ్రేషన్ని పెంచే గొప్ప పదార్థం నీరు. బయటకు వెళ్ళేటప్పుడు ఎంత నీటిని తీసుకెళ్లవచ్చు, కానీ బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వీధుల్లో నీరు అమ్మితే మీరు దానిని కొనుగోలు చేసి నిర్భయంగా తాగవచ్చు. మంచినీటిలో కల్తీ లేదు మరియు మంచినీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉన్నందున ఇది మీ శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు శరీర వేడిని తగ్గిస్తుంది. సలాడ్ తినండి. కూరగాయలు మరొక అద్భుతమైన హైడ్రేటింగ్ ఆహారం. కాబట్టి దోసకాయ, టొమాటో ఆకుకూరలతో సలాడ్ తయారు చేసి దానిమీద కాస్త నిమ్మరసం పోసి వేసవిలో తినండి. దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, శరీరం పొడిబారదు. ఒకరి శరీరంలో హైడ్రేషన్ పెంచడానికి సహాయపడే ఆహారాలలో సూప్ ఒకటి. వేసవిలో కూరగాయలతో చేసిన సూప్ తాగితే శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా పొడిగా ఉంచుతుంది. మరియు సూప్ కూడా వేసవిలో నోరూరించేది. మజ్జిగ త్రాగాలి. మజ్జిగ చాలా రుచికరమైన మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు పొడిబారకుండా నిరోధించే అద్భుతమైన పానీయం. జీర్ణ వ్యవస్థలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా కూడా పాల మీగడలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, మజ్జిగలో పచ్చిమిర్చి, కరివేపాకు కలిపితే మజ్జిగ మరింత రుచికరంగా ఉంటుంది. కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండండి.
ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న.
ఈ భూసార పరీక్షకు ఎంత మట్టి నమూనా తీసుకోవాలి? ఆప్షన్ ఏ అరకిలో మట్టి నమూనా, ఆప్షన్ బి కిలో మట్టి నమూనా.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ అరకిలో మట్టి నమూనా.
గత వారం రెండవ ప్రశ్న.
ఈ భూసార పరీక్షను ఎన్ని సంవత్సరాలకు చేయించుకోవాలి? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలకి, ఆప్షన్ బి 5 సంవత్సరాలకి.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ 2 సంవత్సరాలకి.
ఈ 2 ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జిఎంబి రత్నాజీ బాబు, కరీంనగర్ నుండి ఎం శ్రీజ, ఎం మమత, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి కమలమ్మ, శ్యామలమ్మ, ఆశమ్మ, గోవిందమ్మ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, యామిని, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, పవన్, సీత, చీర్లవంచ రాజన్న సిరిసిల్లా నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, సాతాపూర్ పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మారాణి, అక్షరకృప, వినాయకనగర్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య, గౌరవ్వ, భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి, కూకట్పల్లి హైదరాబాద్ నుండి లక్ష్మి, యుగరాజు, చరితవ్య, పెనగడప భద్రాద్రి కొత్తగూడెం నుండి ఎస్కే అస్గర్, అబూబాకర్, షబ్బీర్, ఫరూక్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్, కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, వెంపాడ్ నుండి జి సంపత్, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని. మొదటి ప్రశ్న. ఆముదం పంట నుండి 1 హెక్టార్కు ఎంత దిగుబడి వస్తుంది? ఆప్షన్ ఏ 633 కిలోలు, ఆప్షన్ బి 733 కిలోలు. ప్రశ్న మరోసారి. 1 హెక్టార్కు ఎంత దిగుబడి వస్తుంది? ఆప్షన్ ఏ 633 కిలోలు, ఆప్షన్ బి 733 కిలోలు.
రెండవ ప్రశ్న. విషపు ఎర ఏ పురుగును నివారించడానికి వాడుతారు? ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు, ఆప్షన్ బి దాసరి పురుగు.
ప్రశ్న మరోసారి.
విషపు ఎర ఏ పురుగును నివారించడానికి వాడుతారు? ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు, ఆప్షన్ బి దాసరి పురుగు.
చేనుకబుర్లు శ్రోతలు, 1 నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PGTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.